యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో 16వ వచనంలో యూదారాజైన హిజ్కియా ఒక పాట పాడాడు. ఒక పాట ఆయనే రాశాడు, ఆయనే పాడాడు కూడా. ఎప్పుడు రాశాడు ఈ పాట? హిజ్కియాకు చాలా జబ్బు చేసింది, ఇతడు చస్తాడనుకున్నారు. కాని దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. అప్పుడు హిజ్కియా ఒక పాట రాశాడు. నిజమే, దేవుడు ముట్టిన వ్యక్తులు, దేవుడు రక్షించుకున్న వ్యక్తులు మాత్రమే పాడగలరు. హిజ్కియా పాట పాడాడు. ఈ పాటలో 16వ వచనంలో ఏమంటున్నాడంటే, ప్రభువా, నా దేవా, నా తండ్రి, నా సృష్టికర్త, నా ప్రియమైన దేవా, వీటి వలన మనుష్యులు జీవించుదురు. మానవులందరూ బ్రతకటానికి అవసరమైన దినుసులు కొన్ని ఉన్నాయి, వాటిని గురించి పాడతానంటున్నాడు. సోదరి సోదరులారా, మనుషులు ఎలా బతుకుతారో మీకు తెలుసా? వేటి వలన మనుషులు జీవిస్తారు? ఇది గొప్ప ప్రశ్న. మనుషులు బతకాలంటే మనుషులకు ఏమి కావాలి? మీరు ఎవరినైనా కదిలించండి, ఠకీమని జవాబు చెప్పేస్తారు. మనుషులు బతకాలంటే తినడానికి తిండి ఉండాలి అంటారు మొట్టమొదట. ఉండడానికి ఇల్లు నీడ ఏదో ఉండాలి అంటారు. కట్టుకోవడానికి బట్ట ఉండాలి అంటారు. ఇవి మానవుడి కనీసపు అక్షరాలు అని ప్రతి ఒక్కరూ చెప్పేస్తారు. అది లోక విధానం. లోకం అనుకునేది ఏమిటంటే, తినడానికి కూడు, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నీడ ఉంటే మనిషి హాయిగా ఉంటాడని. అయితే లోకంలో ఎవడూ హాయిగా ఉండడం లేదు. ఈ మధ్య బాగున్నారా అని అడిగితే ప్రతి ఒక్కరు నో అని చెప్తున్నారు. అది యుగం. ఇప్పుడు ఒకప్పుడు బాగున్నారంటే బాగలేకపోయినా బాగానే ఉన్నామనేవాళ్ళు, ఇప్పుడు నిజం చెప్తున్నారు చాలా మంది. ఎందుకంటే మనకు బాగా తెలుసు, ప్రతిరోజు న్యూస్ పేపర్లో చూస్తున్నాం, ఎవడు బాగలేడు. ప్రతి ఒక్కరికి భయమే, ఎవడు ఎప్పుడు ఎవరిని చంపుతాడో తెలియదు, ఎవడి బతుకేమవుతుందో తెలియదు, భద్రత లేదు. యూనివర్సిటీలో చదువుకుని వస్తున్నారు పట్టభద్రులు, చివరికి ఆ పట్టాకు అర్థం లేదు, వీళ్ళకి భద్రత లేదు. అంతే, చదువుకున్నోడి అంతే, చదువుకున్నోడు అంతే, నాగరికుడు అంతే, మోటోడు అంతే. ప్రతి ఒక్కడు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఈ రోజుల్లో చస్తూ బతుకుతూ ఉన్నారు. అలాంటి రోజుల్లోకి వచ్చేసాం మనం. ఈ 20వ శతాబ్దపు చిట్ట చివరి దశాబ్దంలో గమనించండి హిజ్కియా ప్రశ్న. ప్రభువా, మనుష్యులు బ్రతకాలంటే ఏమి కావాలో నీవు నాకు బయలుపరిచావు. మనుష్యులు వీటి వలన జీవించుదురు. వేటి వలన? హిజ్కియా గారు చెప్పండి, వేటి వలన బ్రతుకుతారు మనుషులు? తిండి కావాలా అంటే హిజ్కియా చెప్తాడు, తిండి వల్ల మనిషి బ్రతకడు. ప్రభు అన్నాడు కదా, మనుష్యుడు ఆహారము వల్ల, రొట్టె వల్ల బ్రతకడు. నీవు తిను, కడుపు నిండా తిను, తెగదిను, చావకపోతే నన్నాడు ఖచ్చితంగా చస్తావు. ఆసుపత్రుల్లో చచ్చేవాళ్ళు ఉన్నారు చాలా మంది. చావబోయే ముందు ఆయన పోయి అడుగు, ఇంటర్వ్యూ తీసుకో. ఓ చస్తున్న పెద్ద మనిషి, నువ్వు తినకనే చచ్చినావంటే తెగదిని చస్తున్నానని చెప్తాడు. ఇంతకాలం తిన్నాను తిన్నాను, చివరికి చావుకు తయారయ్యాను. లోకములో మనుషులు చచ్చేది తిండి చేతనే, మీకు తెలిసినా. కాని బతికేది తిండి వల్ల కాదు. వేటి వల్ల బ్రతుకుతారు హిజ్కియా అని అడిగితే చెప్తారు. హిజ్కియా అంటున్నాడు తన పాటలో, వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది. దేవా, నా ఆత్మ జీవిస్తున్నది. మనుషులందరూ బ్రతుకుతారు, వేటి వలన? ఒకటి చెప్తున్నాడు. వేటి వల్ల బ్రతుకుతారంటే, నీవు అన్నాడు మొట్టమొదట. నీవు అంటే దేవుడు. దేవుడు ఉంటే బతుకుతావు. దేవుడు నీకుంటే నీ ఆత్మ జీవిస్తుంది. దేవుడు లేని బ్రతుకు నాశనమవుతుంది. దేవుని మీద ఆధారపడని వాడు నిరాధారం, నిరాశ్రయం, నాశనమవుతాడు. అతనికి ఆశ్రయం లేదు. దేవుడు లేనివాడు దిగంబరుడు. దేవుడు లేనివాడు బ్రతకడు. వాడికి భోజనం లేదు, ఆధ్యాత్మిక భోజనం. ఒకసారి యేసు ప్రభు అన్నాడు, మీకు తెలియని ఆహారము నాకున్నది. కనుక ఆ ఆహారం ఏమిటి? తన తండ్రి చిత్తము నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుట. కనుక యేసు ప్రభు మనం ఎలా బ్రతకాలని అంటున్నాడు, ఆయన గనక ఉంటే నీవు బ్రతుకుతావు. నీవు బతకడానికి ఆధారం నీ సృష్టికర్త అయిన దేవుడు నీకుండాలి. ఆయన నా దేవుడు అని నీవు చెప్పుకోగలగాలి. దేవునికి స్తోత్ర. ఉన్నాడా దేవుడు నీకు? ఉన్నాడని నమ్ముతాను గానండి, నమ్మినంత మాత్రాన్ని ఏమి జరగదు. నీవు నమ్మకపోయినందువల్ల దేవుడికి నష్టమూ లేదు. దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని నమ్మటం కాదు దేవుడు నీకుండటం అంటే. నీకు దేవుడు నీ దేవుడు కావాలి. దానిని ఇంగ్లీషులో పొజెసివ్నెస్ అంటారు. నా దేవుడు. తోమా యేసు ప్రభువును ఆరాధిస్తూ సాష్టాంగపడి నా ప్రభువా నా దేవా అన్నాడు. యేసుక్రీస్తు తోమాకు ప్రభువు. ప్రభువు అంటే అర్థం ఆయన ఎంత చెబితే అంత, ఆయన బతకమంటే బతుకుతావు, తినమంటే తింటావు, కూర్చోమంటే కూర్చోటావు, ఆయన ఏది చేయమంటే అది చేసి బతుకుతావు అంతే. అది ప్రభు అంటే అర్థం. దేవా, నీవు నన్ను సృజించావయ్యా, నీ మూలకంగానే నాకు ఉనికి ఉంది, నీవు లేకపోతే నేను లేను, కలిగి ఉన్నదేది యేసు లేకుండా కలగలేదు. యేసు లేకపోతే గుంటూరుందా? గుంటూరులో నీవున్నావా? నీ ఇల్లుందా? నీకు బతుకుందా? యేసు లేకపోతే అసలు నువ్వే లేవు. ఆయన లేకుండా ఏది కలగలేదు. అందుచేత ఆయన లేకపోతే నువ్వు బతకలేవు. ఆ సంగతి తెలియదు. కొంతమందికి దేవుడు లేకుండా బతుకుదామని ప్రయత్నం చేసి చచ్చి ఊరుకుంటున్నారు. మరణ జనన రిజిస్ట్రార్ అని ఉంటాడు, ఆ ఆఫీస్కి వెళ్లి రికార్డులు చూడండి, ఒకవేళ ఇవాళ ఎంతమంది చచ్చారో గుంటూరులో, ఆ చచ్చినోళ్లలో ఎంతమంది యేసు ప్రభువుని ఎరిగిన వారో లెక్క చూస్తే విశ్వాసుల గుండెలు పగిలిపోతాయి. యేసును ఎరగని వారు ప్రతిరోజు ఎందరో వందలు వేల సంఖ్యలో సమాధుల్లోకి శ్మశానాల్లోకి వెళ్లిపోతున్నారు, నాశనమైపోతున్నారు. దేవుడు లేకపోతే మానవుడు బ్రతకడు, నాశనమవుతాడు, వాడి ఆత్మ బ్రతకదు, మృతమవుతుంది. హెజకియా అంటున్నాడు, దేవా నీవు నీవు నీవుండాలి, నేను బ్రతకాలంటే. నీవు లేక నాకు ఉనికి లేదు, నేను బ్రతకలేను, బ్రతకను. యేసు లేని చోట జీవము లేదు, యేసు ఉన్న చోటనే జీవం. యేసే నిత్య జీవానికి పర్యాయ పదం. యేసు నీవుంటే నాకు నిత్య జీవం. ఓసారి ప్రభు ఆ పరిసయులతో అన్నాడు, మీరు లేఖనాలను పరిశోధిస్తారు కదా, ఎందుకని పరిశోధిస్తారు? అందులో నిత్య జీవమున్నదని పరిశోధిస్తారు. ఓరి వెర్రిముఖాలు, ఆ నిత్య జీవం నేనే కదా, నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారా? చూడండి లేఖనాలలో ఏమున్నదో చూడండి, లేఖనాలలో ఉన్నది నేనే అంటున్నాడు ప్రభు. మీరు బైబిల్ చదువుతారా? ఎందుకు చదువుతారు? బైబిల్లో ఉన్న సంగతులండి తెలుసుకుని పాండిత్యం సంపాదించి మహాసభల్లో ప్రసంగిస్తే ఆహాహా ఏం ప్రసంగికుడు అని అందరూ మెచ్చుకోవడానికి గనక నీ వాక్యం నేర్చుకుంటే నీ అంత భ్రష్టుడు ఇంకొకడు ఉండడు. వాక్యం చదవడంలో ఉద్దేశ్యం, అందులో నిత్య జీవమున్నది, ఆ నిత్య జీవమే యేసుక్రీస్తు. యేసు లేఖనములలో ఉన్నాడు కాబట్టి ఆయనను వెతకడానికి నేను లేఖనాలు చదువుతాను. ఈ మధ్య ఒక తప్పుడు బోధకుడు వచ్చాడు, యేసు ప్రభు అట బైబుల్లో ఎతకక్కర్లేదట, ఏదో మత గ్రంథాల్లో ఎతికితే అక్కడ కూడా దొరుకుతాడట, మున్సిపాలిటీ చెత్త కుండీలో ఎతుకు అక్కడ కూడా దొరుకుతాడేమో యేసు. యేసు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాడా? దొరకడు. ఆయన లేఖనములలో మాత్రమే దొరుకుతాడు. దేవునికి స్తోత్రం. ఈ బైబుల్ నీకు లేకపోతే యేసు నీకు దొరకడు. ఈ బైబుల్ కోసం నా జీవితాన్ని నేను కుదవబెట్టాను, పెట్టుబడి పెట్టాను. మీకు చెప్తాను, నేను యేసు ప్రభువుని ఎరగక ముందు ఎన్నెన్నో గ్రంథాలు చదివాను. ఈ గ్రంథం దేవుడు నాకు ఇచ్చాక వాటిని అన్నింటిని కట్టగట్టి సైదు కాలువలో పారేశాను. ఈ గ్రంథం మీదనే నా జీవితం ఆధారపడింది. నా ఉద్యోగం అన్ని వదిలిపెట్టాను. అప్పుడు ఒక ఆయన, ఒక మిషనరీ నన్ను అడిగాడు, ఎలా బతుకుతావని. బైబుల్ చూపాను. ఏ బైబుల్ నన్ను రక్షించిందో, ఏ బైబుల్ నన్ను ఒక వ్యక్తిగా నిలవబెట్టిందో దేవుని సన్నిధిలో, ఆ బైబులే నన్ను బతికిస్తుంది అని చెప్పాను. ఇప్పుడు ఆ మిషనరీ నన్ను యగాదిగా చూచి, అలా ఎవరు చెప్పరే మీ దేశంలో సువార్తికులు, డబ్బు బతికిస్తుందంటారు, డబ్బు ఇవ్వు దొరా అంటారు.
ఆ దొరలు డబ్బేస్తే ఈవిడ కింద దొరులుతాడు. దొరలు అంటే దొరలు వారు అని అర్థం. ఏమి రాదు, డబ్బు వల్ల ఏమవుతుంది. నేను చెప్తాను, ఆత్మలు రక్షణ పొందాలి అంటే ఏం కావాలి. ఇందాక నా సోదరుడు జాకబ్ గారు చెప్పినట్టు ప్రార్థన కావాలి. డబ్బున్నంత మాత్రాన జరుగుతాయి ఆ పనులు, జరగవు. ఏం కావాలి? పట్టుదల కావాలి, ప్రార్థన కావాలి. నా గుంటూరు పట్టణము నాశనము కాకూడదు, ఇది జీవించాలి, ఈ పట్టణానికి యేసు కావాలి అనే పట్టుదల నీలో ఉంటే అప్పుడు యేసు గుంటూరు యేసు అవుతాడు. అంతవరకు ఏమీ జరగదు ఈ ఊళ్ళో. మళ్ళీ చెప్తున్నాను, హిజ్కియా చెప్పిన మాటనే, నీవు కావాలి యేసు, నీవు లేకపోతే నేను చచ్చేవాణ్ణి. నాకు రోగం వచ్చింది, ఆ గోడ వైపు తిరిగాను, గోడకు అనుకుని ఏడ్చాను, చస్తున్నానని. నీవు నన్ను బాగు చేసావు, నా జీవితాన్ని పొడిగించావు. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపచేయుదువు. నీవు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నన్ను బ్రతికించేవాడవు నీవు. ఆ నీవు నాకు లేఖనాలలో సాక్షాత్కరించావు. నీవు ఋగ్వేదములో సాక్షాత్కరించవు, సామవేదములో సాక్షాత్కరించవు, అవన్నీ పిచ్చి పిచ్చి వేదాంతాలు. యేసయ్య నీకు కనపడాలంటే లేఖనాలలోనే కనపడాలి. దేవునికి స్తోత్రం. బైబుల్ నీకోసంగా నా చెప్ప మీకు చెప్తాను నేను, ఎప్పుడు చెప్పని సంగతి. నాకు భగవద్గీత అంతా కంఠపాఠం వచ్చు, కానీ ఇప్పుడు రాదు. ఎందుకంటే పౌలు ఏమన్నాడో తెలిసినా, సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని ఎరుగకుందునని నిశ్చయించుకుంటుని అన్నాడు. ఆ పౌలు గొంతుతో కలిపి నేనన్నాను, దేవుని వాక్యము తప్ప యేసు తప్ప మరి దేనిని ఎరుగకుందునని నిశ్చయించుకుంటునని ఎప్పుడైతే అనుకున్నానో నా బుర్రలో నుంచి అంత చెరిపేశాడు దేవుడు. ఈ రోజున దేవుని వాక్యం ప్రభు నమ్ముకోకముందు నేను కథలు రాసేవాడిని, అన్ని పిచ్చి పిచ్చి కథలు. నమ్ముకున్న తరువాత ఆ కళాన్ని తీసుకొచ్చి ప్రభుకి ఇచ్చి, ప్రభువా నా కళానికి కూడా బాప్తీసం ఇవ్వు నాయనా అన్నాను. ఆ రోజు నుంచి దేవుని వాక్య సంబంధమైన విషయాలు, యేసు యొక్క గుణాతిశయములు తప్ప నా కలము మరి ఏది ఎరగదంటే దేవునికి స్తోత్రం. నేనే లోకంలో వేదాంతం చెప్పడానికి దేవుని నన్ను ఏర్పరచలా. దేవుని వాక్యమే నన్ను బ్రతికించింది. ఈ బైబిల్లో ఉన్న రహస్యం మీకు తెలిసినా, ఇందులో యేసున్నాడు, లేఖనాలలో యేసున్నాడు. హిజ్కియా అంటున్నాడు, నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపచేయుదువు అంటున్నాడు. ఇంకా ఏం కావాలి మనిషి బతకడానికి? నీవు కావాలి ప్రభు, అంతేకాదు ఇంకా ఏం కావాలంటే పాపక్షమాపణ అనుభవం కావాలి. అది లేకపోతే మనిషి నాశనం అయిపోతాడు. నీ గత పాపములన్నీ యేసయ్య క్షమించాడు అనే అనుభవం నీకు కావాలి. ఇది ప్రాతిపదికమైన అనుభవం. హిజ్కియా అంటున్నాడు, నికుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమయ్యను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి, నీ వీపు వెనుకట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. మానవుడు బ్రతకాలి అంటే పాపక్షమాపణ అనుభవం కావాలి. ఈ రోజున చాలా మంది క్రైస్తవులను చూస్తున్నాను నేను, వారికి పాపక్షమాపణ అనుభవం లేదు, కాని క్రైస్తవులం అంటున్నారు, క్రైస్తవ పాటలు పాడుతున్నారు, బైబిల్ను చేతపట్టుకున్నారు, సంఘంలో సభ్యత్వం ఉన్నది అంటున్నారు. ఏమో అసలు ఎలా క్రైస్తవుడు అయ్యావు నువ్వు? మళ్ళీ చెప్తున్నాను, పాపక్షమాపణ అనుభూతి లేనిదే ఎవడు బ్రతకలేడు. దేవా, వీటి చేత మానవులు బ్రతుకుదురు. వేటి చేత? పాపక్షమాపణ చేత. నీవు పాపాలు క్షమిస్తే మేం బ్రతుకుతాం. దేవుని నామమును ధరించిన ప్రజలు తమను తాము తగ్గించుకుని, దేవుని నామమున తమ పాపములు ఒప్పుకొని, దేవా మా గుంటూరుపై ఉజ్జీవము కుమ్మరించునాయన అని ప్రార్థన చేస్తే అప్పుడు గుంటూరు బతుకుతుంది. గ్రహించారా? ప్రభు నా పాపాలు నీవు క్షమించావయ్యా. క్షమించాడా లేక క్షమిస్తాడు అని సిద్ధాంతం తెలుసునా? నీకు అనుభవం ఉందా? యేసయ్య నీ గత పాపాలన్నీ పూర్తిగా క్షమించి ఆ పాపాల కట్టంతా తీసుకుని అలాగ వీపు వెనక తట్టు సముద్ర గర్భంలో పూడ్చిపెట్టాడా? నిజం చెప్పు, నీ పాపాలని క్షమించబడ్డాయా? సోదరి సోదరులారా, ఇది గొప్ప సమస్య. మానవుడు పుట్టిన మొదలుకొని పాపి, అతడి జీవితమే పాపం, అతని బ్రతుకు పాపం, తలంపులు పాపం. అందుచేత అతడు చేసిన ప్రతి పని అతని స్వభావమైన పాపములో భాగమైపోతోంది. నీవు ఎంత మంచోడి అనుకున్నా అది నీవు పాపివి గనక నీ మంచితనం అంతా పాపములో భాగమైపోతోంది. నీకు నీవు సాయం చేసుకోలేవు. ఈ సంగతి తెలుసుకున్నంత మాత్రాన పాపాలు పోవు. ఏసయ్య పాపములు క్షమించును అని రాగం తీసి పాట పాడినంత మాత్రాన పాపాలు పోవు. ఏసయ్య నీ పాపాలు క్షమిస్తే పాపాలు పోతాయి. ఎలా క్షమిస్తాడు ఆయన? నీవు ఒప్పుకుంటే క్షమిస్తాడు, ఒప్పుకోకపోతే క్షమించడు. అనేక మంది పాపములు వారితోనే వారిలోనే నిలిచి ఉన్నాయి. ఎందుకనగా వారి అన్నడు ప్రభు సన్నిధిలో కన్నీటితో గుండెలు కొట్టుకుని దేవా పాపినైనా నన్ను క్షమించు రక్షించు అని అడిగి ఉండలేదు. ఏదో క్రైస్తవ కుటుంబంలో పుట్టారు కాబట్టి ఏదో కొన్ని క్రైస్తవ అలవాట్లు నేర్చుకుని ఏదో అలా క్రైస్తవ పేర్లు పెట్టుకుని కాలక్షేపం చేస్తున్నారు. కాని జాగ్రత్త, నీవు బ్రతకాలంటే పాపక్షమాపణ అనుభవం నీకు కావాలి. ఈ క్షణంలో, ఈ నిమిషంలో నీవు ప్రభు దగ్గరికి రావాలి, మారు మనసు పొందాలి. మారు మనసు అంటే అర్థమేమిటో తెలుసునా? ఈ మధ్య ఒక బోధకుడు ఆఫీసర్ గారి ఇంట్లోకి వెళ్తుంటే బయట కుక్క బౌబౌన మొరిగితే ఈ బోధకుడు అంటున్నాడు, కుక్క మారు మనసు పొందు అంటున్నాడు. అంటే నువ్వు మొరగొద్దు అని, అది మామూలు మాట అయిపోయింది కదా. మారు మనసు, మారు మనసు, మారు మనసు అనగా అర్థమేమిటంటే నీ పాపాలను గురించి నీవు శోకించాలి, బాధపడాలి. అయ్యో నేను పాపిని, నేను చేసిన పాపాలు ఎన్నో ఉన్నాయని నీ కండ్లు చెమ్మగిల్లాలి, నీకు దుఃఖము కలగాలి. దుఃఖపడు వారు ధన్యులు. దేని గురించి దుఃఖం? నీ పాపాలను గురించి. సోదరి సోదరులారా, పాపం అంటే ఏమిటో తెలిసిన? పాపం ఒక దుష్టశక్తి, మానవులను నాశనము చేసే శక్తి. ఆ పాపాలన్నీ కూడా యేసు ప్రభువు తన పైన వేసుకుని సిలువ మీద చనిపోయాడో అది సత్యం, కాని నీ అనుభవమా? కొంతమంది ఏం చేస్తారో తెలిసిన, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా దగ్గరికి రండంటే ఆ పాప మూట నెత్తిన పెట్టుకుని వస్తారు. వచ్చి అంటారు, ఈ పాపపు మూట ఇలాగే ఉంచుకుంటాను గానండి, అయ్యా నన్ను రక్షించండి అంటారు. అలా కుదరదు. నీ పాపపు మూట ఎత్తి అవతల ప్రభు అంటున్నాడు, నేను నీ పాపాలన్నీ భరించాను, ఇంకా మూట నీవు మొయ్యొద్దు, నీ పాపపు కాడిని విరగ్గొట్టేసేయి. నీవు నా దగ్గరికి వచ్చాక నీ పాపాలన్నిటినీ నేను మోశాను, నిన్ను క్షమించాను, నీవు కొత్త వ్యక్తివి, నీ పాపాలు క్షమించబడినై, నీ పాపాలన్నిటినీ నా వీపు వెనక తట్టు పారేశాను, నేనింక జ్ఞాపకం ఉంచుకోను. కొంతమంది ఏం చేస్తారంటే పాపక్షమాపణ పొందాను పొందాను అంటారు, అప్పుడప్పుడు జ్ఞాపకం వచ్చి ఏడుతుంటారు, అయ్యో ఎన్ని ఘోర పాపాలు చేశాను అని. అంటే నిజంగా పాపక్షమాపణ అనుభవం రాలా? నీవు నిజంగా పాపక్షమాపణ పొందితే ప్రభువు దగ్గరికి వెళ్ళి, ప్రభు 5 సంవత్సరాల కింద పాపం చేశానండి, ఎప్పుడు చేశావరా, నేను మర్చిపోయానే, నేను ఎప్పుడూ క్షమించాను. కానీ నీవు మర్చిపోవు, అవి పీడకలల్లాగా నిన్ను వేధిస్తాయి, అవి దయ్యాలై నిన్ను వెంటబడతాయి. అది రక్షించబడిన వారి యొక్క స్వభావం కాదు. నీ గత పాపములన్నీ కూడా ప్రభువు క్షమించినప్పుడు నీవు కొత్త వ్యక్తివై పాపాలను ద్వేషిస్తూ ప్రభువును సంతోషపెట్టే మనస్సు నీకు రావాలి. హెజికయా అదే అంటున్నాడు, నా పాపములను నీవు పారవేసితివి, దూరంగా పారేశావు, వెనక్కు పారేశావు, నా ముందు వేయలేదు. అవి ముందు లేవు, వెనక్కి వెళ్ళిపోయాయి, వెనక ఉన్నవి మర్చిపోతాను. ముందున్నది పరలోకం, ప్రభువైన యేసుక్రీస్తు, నేను అక్కడికి వెళ్ళిపోతాను. ఇక మూడవది ఉంది, మనుష్యులు బ్రతకాలంటే ఏం కావాలి? మనుష్యులు బ్రతకడానికి స్తుతి కావాలి. కొంతమందికి స్తుతించడం రాదు, స్తుతించలేరు. నాకు బాగా తెలుసు, దేవుడు ఎవరో ఎరగని వారు స్తుతించలేరు. స్తుతి అనగా అర్థము ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకొని ఆయన్ను స్తుతించాలి. ఆయన ఎవరో నీకు సన్నిహితంగా తెలిసి ఉండాలి, ఆయనను నీవు అనుభవిస్తూ ఉండాలి, అప్పుడు గాని నీకు స్తుతి రాదు. లేకపోతే నోట్లో నుంచే వస్తుంది స్తుతి, దేవా నీకు స్తోత్రం అని చెప్పొచ్చు. కాని నిజమైన స్తుతి నీ హృదయపు అట్టడుగు నుండి రావాలి. ఆ స్తుతి ఎలా వస్తుంది అంటే
నీ స్తుతులతోనే నీవు ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేస్తే దాని మీద ప్రభువు కూర్చుంటాడు. నీ స్తుతులకు అర్థమది. ఆయనకి ఎంత ఇష్టమో అర్థవంతమైన స్తుతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సోదరి సోదరులారా, మీరు స్తుతిస్తున్నారా ప్రభువును? నేను పొద్దున్నే లేస్తాను, ఒక అరగంట సేపు ప్రభువును స్తుతిస్తాను. నేను ఎలా స్తుతిస్తానో వచ్చి చూడండి. నా ఆత్మ సజీవమై బలాన్ని పుంజుకుంటుంది స్తుతిలో. క్రైస్తవ ప్రజలు ఒకరితో ఒకరికి సహవాసం. మనము బ్రతకాలంటే వెలుగు యేసుక్రీస్తు ఆయన కావాలి. మనము బ్రతకాలంటే మన పాపాలను మనం ఒప్పుకోవాలి, ఆయన క్షమాపణ పొందాలి. ఈ సత్యాలను చెప్తూ ఏమంటున్నాడో, ఎలా వివరిస్తున్నాడో చూడండి. ఆది నుండి జీవవాక్యమున్నది, మేము చూచాము, కనులార చూచాము, విన్నాము, నిదానించి కనుగొన్నాము, మా చేతులు దాన్ని తాకాయి. ఆ సంగతి మీకు చెప్తున్నాం. అది ఏమిటనుకున్నారు? నిత్య జీవం. నిత్య జీవాన్ని విన్నాము, చూచాము, తాకాము, అనుభవించాము, తిన్నాము, తాగాము, ఆనందించాము. జీవం, నిత్య జీవం. ఆ జీవము ప్రత్యక్షమైంది. తండ్రి వద్ద ఉన్న జీవం మా వద్దకు వచ్చింది. దాన్ని మీకు తెలియచేస్తున్నాం. ఇది నిత్య జీవం. యేసే నిత్య జీవం. ఆయన వచ్చాడు, మాకు నిత్య జీవం ప్రసాదించాడు. అంతేకాదు సోదరీ సోదరులారా, యేసుక్రీస్తును నమ్ముకున్న వారలారా, అందరూ సోదరీ సోదరులు కదా. ఎప్పుడైతే యేసుని రక్షకుడు ప్రభు అయ్యాడో, ఆ యేసును రక్షకుడు ప్రభువుగా అంగీకరించిన వారందరూ నీకు సోదరీ సోదరులయ్యారు. ఇందులో ఏ భేదము లేదు, ఏ డినామినేషన్ భేదము లేదు, ఏ కుల భేదము లేదు, రంగు భేదము లేదు, జాతి భేదము లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. జీసస్ ఈజ్ ద కామన్ డినామినేటర్. అందుచేత డినామినేషన్ల ప్రశ్నే లేదు. యేసు అందరికీ ప్రభు. హీఈస్ అవర్ కామన్ లార్డ్. అందరికీ యేసు ప్రభు. అందుచేత మనమంతా సహవాసం కలిగి ఉన్నాం. అదే భక్తుడు చెప్తున్నాడు, మన సహవాసం ఉంది చూచారా, మనము మాతో కూడా మీకు సహవాసం. మన సహవాసం తండ్రితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉన్నది. కనుక మనకందరికీ సహవాసం, మనందరికీ దేవునితో యేసుక్రీస్తుతో సహవాసం. సహవాసం లేకపోతే మనుషులు బ్రతకరు. ఈ మధ్య ఒక ఆయన నాకు ఉత్తరం రాశాడు, అయ్యా నేను ప్రభు నమ్ముకున్నాను కానీ ఎవరితో సహవాసం చెయ్యను, నేను ఏ క్రైస్తవుల దగ్గరికి వెళ్ళను, ఏ సంఘంలో చారను, యేసుక్రీస్తు నా పర్సనల్ విషయం, నేను ఆయన నమ్ముకున్నాను, రహస్యంగా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా, నేనన్నా నీ విశ్వాసం కొంతకాలానికి అంతరించిపోతుంది, నీవు కూడా చస్తావు. మనకి సహవాసం అవసరం. ఈ సహవాసం ఏమిటి? కొంతమంది అంటారు మాది అది ఇన్వర్టెడ్ కామాస్ లో పెడతారు, మాది ప్రత్యేక సహవాసం. ఈ పిచ్చి కబుర్లు చెప్పకు. యేసయ్య నీకు రక్షకుడైతే నాకు రక్షకుడు, అందుచేత నీకు నాకు సహవాసం ఉండాలి. భేదాలు పెట్టే వాళ్లకు శ్రమలు రాక తప్పవు, జాగ్రత్త. యేసును బట్టి అందరికీ సహవాసం. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, ఈ గుంటూరు నగరములో అందరూ ఎప్పుడు సహవాసం నేర్చుకుంటారో, భేదాలన్నీ మాసిపోవాలి. భేదాలు పెట్టే నాయకులను దేవుడు ఎప్పుడు లాగేస్తాడో. స్ప్రింగ్ బోర్డు మీద ఉన్న నాయకులు గనక క్రైస్తవుల మధ్య భేదాలు పెడితే సిద్ధాంత భేదాలు దేవరాలను లాగేస్తాడు. నన్ను ప్రార్థన చేయమంటే చేస్తా, అలా చేయమని. సిలువ ఒక్కటే, క్రైస్తవము ఒక్కటే, ప్రభువు ఒక్కడే, మంద ఒక్కటే. అందుచేత సహవాసానికి ఏమిటి ఆటంకం? బ్రదర్ బ్రదర్ అని అంటే నువ్వు మా బ్రదరువా, మా డినామినేషన్ కాదు కదా, ఎవడై నీకు చెప్పింది, ఏంటి నీ డినామినేషన్, నువ్వు నాకు ఎందుకు బ్రదరు కాదు? కాదండి, మేము అదరు. నీవు అదరా, నేను అదరా, అందరూ బ్రదరే కాదు కాదుట. ఎందుకంటే గోడలు కట్టారు. అలా కుదరదు. క్రైస్తవం ఇండియా దేశంలో వర్ధిల్లాలంటే, యేసుక్రీస్తుకు మహిమ కలగాలంటే అందరూ క్రైస్తవులు ఒకటి కావాలి. దేవునికి స్తోత్రం. సైతానును మనము జయించాలంటే క్రైస్తవులందరూ ఒకే ఒక సైన్యం కావాలి. లేకపోతే సైతాన్ ఏం చేస్తాడు తెలుసిన, మనలో మనకే పెడతాడు. అరే వాడు నీ ఒకటి ఎలా అవుతారా, అని మనకు పెడతాడు. మనలో మనం దెబ్బలాడుకుంటే అప్పుడు సైతాన్ ఆ ఇప్పుడు నాకు జయం అంటున్నాడు వాడు. మనందరికీ యేసు ఒకే రక్షకుడు, మనందరికీ సైతాను ఒక్కడే శత్రువు. అందుచేత మనమంతా కలిసి సహవసించాలి. వరంగల్లో మొన్న పోయిన సంవత్సరం డిసెంబర్ 23వ తేదీ ఐక్య క్రిస్మస్ అని చేశారు, ఎవరో తెలుసిన క్యాథలిక్ సోదరులు. అందులో ఇద్దరు సిస్టర్లు వచ్చారు నా దగ్గరికి. అయ్యా మీరు వాక్యం చెప్తుంటే మా గుండెలు బద్దలైపోయాయ్యా. నేను అలా కూర్చున్నాను, వచ్చి అక్కడ కూర్చున్నారు కింద కూర్చొని వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా ఇంకా చెప్పండి వాక్యం, యేసు ప్రభు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడో ఈ దినాల్లో. మీరు వచ్చి వాక్యం చెప్తుంటే మా హృదయాలు ఆనందంతో గంతులేశాయ్యా, యేసు ప్రభుకి మహిమ అంటున్నారు సోదరు. అక్కడ బిషప్ గారు అన్నారు, ఈ సందేశం విన్న తరువాత నా హృదయంలో చెప్పశక్యము కాని ఆనందం, మూర్తి గారు మేము పిలిస్తే వస్తాడా అని అనుకున్నాం. ఆయన వచ్చాడు, మాకి అంత సంతోషం. నేను చెప్పాను నన్ను ఎక్కడికి రమ్మన్నా వస్తాను, నాకు డినామినేషన్ భేదాలు లేవు, ఎందుకంటే నేను పుట్టింది ఒక విగ్రహారాధకుల కుటుంబంలో, నేను రక్షించబడింది ప్రభు అయిన యేసుక్రీస్తు చేత. అందుచేత నాకు తెలిసింది యేసుక్రీస్తే కాని నాకు ఏ డినామినేషన్లు తెలియవు. నాకల్లా తెలిసింది యేసుక్రీస్తు, నాకల్లా తెలిసింది సైతాన్ అనే శత్రువు. మనం అందరము ఏకమైతేనే కాని ప్రభు అయిన యేసుక్రీస్తుకు మహిమ కలగదు. సిలువను ముక్కలు చెక్కలు చేసి తరా ఒక ముక్క పట్టుకొని సిలువను మోసి లోకమును తలకిందులు చేయు తరుణ మీదైన పాట పాడుతున్నారు. పూర్తి సిలువ లేదో, దాన్ని ముక్కలు చేసుకున్నారు, తలా ఒక ముక్క పట్టుకున్నారు. అందుకే చెప్తున్నాను ఒకే సిలువ, దాన్ని ముక్కలు చేయకండి. సువార్త ఒక్కటే, దానికి శిరఛేదం చేయకండి. డిసెక్టెడ్ క్రాస్ అండ్ డీకాపిటేటెడ్ గాస్పెల్, దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్ టుడే. దేవునికి స్తోత్రం. ఇంకా ఏమంటున్నాడంటే వెలుగు, దేవుడు వెలుగు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిస్తే మనం అబద్ధికులమవుతాం, మనలో సత్యం ఉండదు. ఆయన వెలుగులో ఉన్నాడు కాబట్టి మనము కూడా వెలుగులో నడిస్తే అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయు. ఎప్పుడు? సహవాసము ద్వారా కలిగే ఫలితం. మనము వెలుగులో నడుస్తున్నాం, మన దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు, చీకటి ఛాయ లేదు. గమనాగమనముల వల్ల కలిగే ఛాయ మాత్రం కూడా ఆయనలో లేదు. ఆయన కేవలం వెలుగు, ఆ వెలుగుకు చెందిన ప్రజల మనం. అందుచేత మనం వెలుగులో నడుస్తాం, చీకటిని ద్వేషిస్తాం, చీకటితో పోరాడతాం, వాయుమండల సంబంధులైన దురాత్మల సమూహాన్ని చీల్చి చెండాడుతాం, మనమంతా ఏకమవుతాం, సైతానును వ్యతిరేకిస్తాం, క్షుద్ర దేవతలను ఎదిరిస్తాం, సైతానును కాళ్ల కింద చెత కొట్టేస్తాం. దేవునికి స్తోత్రం. అది ఇంకా ఒక సంగతి ఉంది, దాంతో ఈ అధ్యాయం ముగిస్తాడు, నేను కూడా ప్రసంగం ముగిస్తా. అదేమిటో తెలుసిన పాపం, ఇది కీలకం. పాపం ఇక్కడ ఏమంటున్నాడంటే భక్తుడు, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందము. ఎవడన్నా వచ్చి ఏమనుకుంటున్నావు నాలో పాపం ఏమీ లేదంటాడనుకో, ఒరే నేను నీవు మోసపుచ్చుకుంటున్నావు, నీలో పాపము లేదా, నీవు మనిషివి కాదా, నీలో పాపము ఏమాత్రము లేకపోతే నువ్వు దేవుడివి అన్నమాట. మానవుడిలో పాపము ఉన్నది, ఆ పాపము విషయమై నీవు చావాలి. అంతేగాని పాపం చావలే, ఇంకా పాపం ఉంది. ఆ పాపం ఏం చేస్తుందో తెలిసిన, ఇదిగో వస్తావా అని ఊరిస్తుంది. మళ్ళా ఆ వెనకటి వాటన్నిటికీ మళ్ళా బోధాన్ని రా, సినిమాలకి వెళ్దాం రా, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం, వచ్చి మనల్ని ఊరిక శోధిస్తుంటుంది. అందుకని మనల్ని ఏం చేయమన్నాడు, పాపము చచ్చిందని లేదు దేవుడు, పాపము విషయమై నీవు చచ్చినోడివి కావాలి. పాపం వచ్చి రాబోయే నేస్తాం అంటే చచ్చినోడు బలుకుతాడా? నువ్వు బలకూడదంతే. పాపానికి నీవు బదులు చెప్పకూడదు, పాపం వచ్చి నిన్ను ప్రేరేపిస్తే నీవు మాట్లాడకూడదు, చచ్చిపోవాలంతే. పాపం నీకు వినపడకూడదు, కనపడకూడదు, అది అందులో ఉందమ్మ. కనుక మనం పాపం లేదని చెప్పకూడదు. అంతేకాదు
మనము పాపము లేదు అని చెప్పకూడదు అనే సంగతే కాదు, మనము పాపము చెయ్యలేదని కూడా చెప్పకూడదు. ఈ మధ్య ఒక ఆయన అన్నాడు, నేను ఏ పాపము చెయ్యలేదండి ప్రభువు నమ్ముకున్నప్పటి నుంచి అని అన్నాడు. కానీ అతనికి ఏంటంటే ఇతర క్రైస్తవులతో సహవాసం చెయ్యుడు, వాళ్ళ గుంపు ఏదో ఉందిట, అది ఒక రహస్యపు గుంపు. నేనన్నాను యేసు ప్రభు ప్రేమించమన్నాడు అందరినీ, నీవు ప్రేమించడం లేదు గనక ఆజ్ఞను నీవు ఉల్లంఘించావు కాబట్టి నీవు పాపం చేస్తున్నావు అని చెప్పాను. అది పాపమా అని, అక్షరాల పాపమే. ఏసయ్య ఆజ్ఞను ఉల్లంఘిస్తే అది ఏదైనా గాని పాపమే. అది రే ఎంత పని అయింది, అయితే నేను పాపం చేస్తున్నాను అన్నమాట. అన్నమాట ఏంటి, ఖచ్చితంగా చేస్తున్నావు. నేను పాపము చెయ్యలేదని చెప్పిన ఎడల దేవుణ్ణి అబద్ధికుణ్ణిగా చేసిన వాడి అవుతావు. దేవుడు తీర్పని ఆయన అంటున్నాడు, నా ఆజ్ఞల ప్రకారము నీవు చేయలేదు కాబట్టి నీవు పాపం చేశావు. నీలో పాపమున్నది, నీవు పాపము చేస్తావు, నీ స్వభావం అది. కనుక ఏం చేయాలి ఇప్పుడు? ఈ పాపం విషయమై దేవుని దగ్గర పరిష్కారం చేసుకోవాలి. మీ పాపములను మీరు ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మీ ప్రతి పాపమును క్షమించి తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తములో సమస్త దుర్నీతిని ఆయన శాలన చేస్తాడు, కడిగేస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక ఆయన అంటున్నాడు, క్రిస్టియన్ ఈజ్ నాట్ సిన్లెస్ బట్ హీ సిన్స్ లెస్ అని. అంటే అర్థం ఏంటి, అసలు వీడు పాపం చేయడని కాదు, అన్యుడి కంటే కొంచెం తక్కువ పాపం చేస్తాడని అర్థం. నేనంటాను అది మటుకు ఎందుకు చేయాలా? ఒకవేళ చేసావనుకో వెంటనే ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకోవాలా. నీవు పాపివి, నీవు పాపం చేస్తావు. కొంతమంది ఏం చేస్తారంటే ఎవడన్నా పాపం చేస్తుంటే ఊరు చూడరా ఎంత ఘోరమైన పాపం చేశాడని వాళ్ళ మీద రాడలేస్తారు. మరి నీ సంగతి ఏంటి? నీవు మటుకు అలాంటి పాపం చేయడానికి వీల్లేదా? ఉంది, నీకు కూడా సాధ్యత ఉంది. నీవు కూడా అదే పాపంలో పడిపోయి ఉండేవాడివి, దేవుని కృపచేత అందులో పడలేదు కాబట్టి అంత సులభంగా వాళ్ళ మీద రాళ్లేయకు. ఏమండో ఇప్పలాని కైతూడి ఎంత ఘోర పాపం చేసేట, ఏమో ఆ పరిస్థితులు ఉంటే నీవు చేసేవాడివేమో. దేవానికి స్తోత్రము నాయన, నేను కూడా అందులో పడిపోవచ్చు కానీ నీవు నన్ను కాపాడావు అని సానుభూతితో ఆ పాపిని సరైన మార్గానికి తీసుకురావడానికి బదులు నీవు ఒక పెద్ద నీతిమంతుడి పోజు పెట్టుకుని ఒక రాయి తీసుకెళ్లి వాడి మీద వేసి. నేను పూర్వం ఒక మిషన్ కాంపౌండ్ లో ఉండేవాడిని. ఒక అమ్మాయి, చాలా చక్కని అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, టీచర్ గా పనిచేస్తోంది. ఆ అమ్మాయి ఎక్కడో కాలు జారింది, ఏదో తప్పుడు పనిచేసింది. అక్కడ ఉన్న భక్తులందరూ శ్రీవ సమాజంలో పోగయ్యారు. పనికి మాలిందానా, ఎంత పని చేశావే అని తలా ఒక రాయేశారు. ఆ అమ్మాయి విషం తిన్నది చచ్చి నాకు గుండెలు కదిలిపోయాయి. ఆ రోజున వాళ్ళందరికీ వాక్యం చెప్పడానికి ఆదివారం నాడు నేను ఏమన్నానంటే, మీరందరూ నీతిమంతులు, ఒక అమాయకురాలి ప్రాణాన్ని తీశారు మీరు, ఆ అమ్మాయిని సరైన మార్గానికి నడిపించలేరు, పైగా మీరు ఏదో పెద్ద నీతిమంతులైనట్టు తలా ఒక రాయి తీసుకొచ్చి అమ్మాయి మీద వేశారు. ఇలాంటి కృత్రిమమైన నీతి, పరిసయ్య నీతి అనేక సంఘాలలో నిండిపోయింది. బయట వాళ్ళను వేలు పెట్టి చూపుతారు, వాళ్ళు చేసేవన్నీ తప్పుడు పనులు. గమనించండి, ప్రతి ఒక్క మానవుడిలో పాపం చేసే స్వభావం ఉంది. ప్రభు కాపాడాలి మనం. ఆయన మనల్ని ఒకనొక రోజు సమస్త పాపములు క్షమించి శుద్ధి చేశాడు. కానీ ఈ లోకములో ఉండగా నిన్నేమి దేవదూతము చెయ్యలేదు, ఎక్కడైనా కాలు దారొచ్చు కాబట్టి ప్రార్థనలో ఉండాలి. ఒక భక్తుడు చెప్పాడు, ప్రత్యక్షతే నా యొక్క క్వాలిఫికేషన్, యోగ్యత, అందుచేత ప్రార్థన చేస్తాను, ప్రభువు యొక్క ప్రత్యక్షత పొందుతాను. ప్రతి ఒక్క మానవుడు ప్రార్థనలో జాగ్రత్తగా ఉండడానికి బదులు ఎదటోళ్లకు తీర్పు తీర్చడం నేర్చుకున్నారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, మనది గుంపండి, మనదంతా పరిశుద్ధుల గుంపు అనుకుంటారు, ఆ పరిశుద్ధుల మధ్య పాపాలు చేస్తుంటారు. అదేం పరిశుద్ధత? అవి పాపాలు కాదట. కాదా, నేను చెప్తున్నాను, సహవాసం సరిగ్గా లేక ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయి. ఒక ఆయన అంటున్నాడు, ఏమండే వాళ్ళకి మన సంబంధం లేదండి, మేమండి పరిశుద్ధులమండి అంటున్నాడు. ఆ మాట అనొద్దు నీవు. యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆయన చిత్తమైతే ఆయన కృపను బట్టి మేము పరిశుద్ధ జీవితం జీవించగలుగుతున్నామని చెప్పు. సోదరి సోదరులారా, గుంటూరు పురవాసులారా, మళ్ళా జ్ఞాపకం చేస్తాను, మనుష్యులు వీటి వలన జీవించుదరు. వీటి వలన
ఈ విషయాలన్నీ జ్ఞాపకం ఉంచుకోండి. నేను ప్రసంగం ముగిస్తున్నాను. ఒక వ్యక్తిగత ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. మీరు ప్రభు సన్నిధిలో నిజం చెప్పండి. మొట్టమొదటి ప్రశ్న, యేసుక్రీస్తును మీరు స్వకీయ రక్షకుడుగా అంగీకరించారా? దానికి అవునని గనక నీవు జవాబు చెప్తే రెండో ప్రశ్న, ఆయన నీకు ప్రభువా? యేసు ప్రభుత్వంలో నీవున్నావా? ఆయన చెప్పిన ప్రతి మాట, ఆయన నీకు చూపిన ప్రతి సత్యము నిన్ను బలవంతం చేసి నీ చేత అది ఆచరించేటట్టు చేస్తోందా? మూడో ప్రశ్న, నీవు క్రైస్తవుడివా? అవును అని గనక నీవంటే ఇంకొక ప్రశ్న, నీవు ఇతర క్రైస్తవులతో అరమరిక లేకుండా సావాసం చేయగలవా? ఇంకా ఒక్క ప్రశ్న, చెట్ల చివరి ప్రశ్న, నేను చెప్పిన ఈ విషయాలన్నిటిలో ఎవరైనా బలహీనులైతే ఇప్పుడే ప్రభు సన్నిధిలో మోకరిల్లి, ప్రభు నన్ను క్షమించు నాయన, నా పాపాలు నేను ఒప్పుకుంటున్నాను, అనేక సందర్భాలలో నీ సహవాసాన్ని కోల్పోతున్నాను, ఎందుకంటే నీ బిడ్డలతో సహవాసం చెయ్యక నీ సహవాసానికి దూరమవుతున్నాను. సహోదరులను మిక్కుటముగా ప్రేమించాలి, క్రైస్తవ సోదరీ సోదరులను విశేషించి ప్రేమించాలి, బలహీన క్రైస్తవులను బలపరచాలి. ఈ ఉదయం ఒక చిన్న సంఘానికి వెళ్లాను. అమాయకులైన ప్రజలు, ప్రసంగాలు చాలా విన్నారు కానీ వాక్య సంబంధమైన సత్యాలు వారికి ఎవరూ నేర్పలేదు. నేను కొన్ని విషయాలు చెప్పేటప్పటికీ ఆశ్చర్యపోతున్నారు. నేను చెప్పాను, మీకు వాక్యము నేర్పు కావాలి, వాక్యాన్ని చక్కగా లేఖనాలను మీకు అర్థమయ్యేట్టు చెప్పే టీచర్లు కావాలి. ప్రీచర్లు ఎక్కువైపోతున్నారు ఈ రోజుల్లో, టీచర్లు తక్కువ అవుతున్నారు. చెప్తే వాళ్ళు, అయ్యా మాకు ఎవరు చెప్తారయ్యా అని అంటున్నారు. సోదరి సోదరులారా, ఒకరినొకరిని బలపరచుకోండి, పెద్దన్నలు తమ్ముళ్లను బలపరచుకోండి, అక్కలు చెల్లెళ్లను బలపరచుకోండి, వాక్యాన్ని మీ ఇద్దరి మధ్య నిబంధనగా పెట్టండి, ఒకరికి ఒకరు హెచ్చరిక చేసుకోండి, ప్రభు రాకడ చాలా సమీపమైంది. నేను ముగిస్తున్నాను, అందరూ తలలు వంచి కండ్లు మూయండి. కృపామయా దేవా, నీకు మా హృదయపూర్వకమైన స్తోత్రములు నాయన. నీవు మమ్మలను ఎంతో ప్రేమించి ఈ స్థలానికి తెచ్చావు. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మాకు అనుగ్రహించావు. ప్రభుదేవా, అనేక విధాలుగా సువార్త మాకు ప్రకటిస్తున్నావు. రేడియో ద్వారా, అచ్చువేయబడిన పత్రికలు పుస్తకాల ద్వారా, వ్యక్తిగత సువార్తికుల ద్వారా, సంఘములో ప్రసంగ వేదికల ద్వారా, ఇలాంటి మహాసభల ద్వారా అనేక విధాలుగా మీరు సువార్త ప్రకటిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా నిన్ను ఎరగని వారు లక్షోపలక్షలు మా భారతదేశంలో ఉన్నారు నాయన. వారి కోసమై క్రైస్తవ ప్రజలు ఏమి చెయ్యాలి? అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు, శరీర సంబంధులైన నా సోదరుల రక్షణ నిమిత్తము నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనైన పర్వాలేదు. అలాంటి దీక్ష నీ బిడ్డలకు దయచేయమని, నీ కృపాబాహుళ్యములో నీ బిడ్డలను ముంచి ఎత్తుమని, కనికరించుమని, ఏ క్షణమందు ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరూ తమ అక్కరను బట్టి తమకు ఏది అవసరమో దానిని నీ సన్నిధిలో పొంది పోవలెనని వేడుకుంటున్నాము నాయన. నీ కృప వీరిపై వర్షించి నీ పునరుత్థాన సుప్రసన్నతతో వీరిని నింపి పంపమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.